బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూచి అంబాడ్కర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యింది. అతని తండ్రి అక్కలకోట మహారాజు గారి భక్తుడు, కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదాన్ని పొందాడు, వాని శ్రేయస్సు పెంచుకున్నాడు. జ్యోతిష్యాన్ని చదివి అందులో ప్రావీణ్యాన్ని సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు. కావలసినంత ధనాన్ని సంపాదించుకున్నాడు. మిగిలిన జీవితమంతయు సుఖంగా గడిపాడు. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాటిని తమ భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందుము. మానవుడు సముద్రములో మునుగగనే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజుకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును, అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు ఆనంద బాష్పాలతో నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్బాటు కలుగుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారిచూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. ముందటి అధ్యాయములలో బాబా బోధలు నర్చిన తీరులను చూచాము. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూద్దాం. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాటిని తిరిగి పుచ్చుకునడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్టులే భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతాన్ని తీసుకుని సిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొనమని చెప్పెను. అది కాకా పుస్తకమనియు అందుకే దానిని అతను నిచ్చివేయవలెనని శ్యామా చెప్పెను. కాని బాబా, దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అన్నారు. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలు శ్యామా వద్ద ఉంచారు. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయును అన్నారు. కాకా సాష్టాంగ నమస్కారంతో ఆ పుస్తకాన్ని స్వీకరించాడు. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయని చేయించి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామాకు ఇవ్వడానికి బాబా ఈ క్రింది సంఘటనను జరిపారు. ఒకప్పుడు ఒక రామదాసి అనగా సమర్థ రామదాసు భక్తుడు సిరిడీకి వచ్చాడు. కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేసేవాడు. అతడి గ్రంథములు అనేకసార్లు పారాయణ చేశాడు. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణ చేయింపదలిచాడు. అక్కడే పారాయణ చేయుచున్న రామదాసిని పిలిచి బాబా తమకు కడుపు నొప్పిగా ఉన్నదని బజారుకు వెళ్ళి సోనాముఖిని తీసుకురమ్మని చెప్పి పంపెను. పారాయణాన్ని ఆపి రామదాసి బజారుకు వెళ్ళెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలానికి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకుని తమ స్థలానికి తిరిగి వచ్చారు. శ్యామ అని పిలిచి, ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకునెను, నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకుంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకున్నాను. అందుకే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగు చేయను. ఆ మాటలు విన్న శ్యామ తనకు ఆ పుస్తకము అక్కరలేదని, ఆ పుస్తకము రామదాసిది కనుక అతడు పిచ్చివాడు ముండివాడు కనుక అతనితో కయ్యము వచ్చునని, అంతియే కాక తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరాలు చదవలేనని చెప్పెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేస్తున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకోలేదు. బాబా సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయాలని నిశ్చయించాడు. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్యమైన భక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించాలని తలిచాడు. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పిస్తుంది. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీయూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని పారాయణ చేయించవలెనని బాబాకు దయ కలిగింది. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దాడు. ఇదే విధంగా చాలా కాలం క్రిందట ఏకనాథ్ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించాడు. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కనుకనే దానిని బాబా శ్యామాకు బలవంతంగా ఇచ్చారు. రామదాసి బజారుకు వెళ్ళి సోనాముఖి తెచ్చాడు. అన్నా చించినీకర్ అక్కడనే ఉన్నాడు. నారదుని వలె నటించి జరిగిందంతయూ అతనికి చెప్పాడు. రామదాసి వెంటనే కోపంతో మండిపడ్డాడు. శ్యామాపై బడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకము తీసుకునేను అనుకున్నాడు. శ్యామాని తిట్టనారంభించాడు. పుస్తకము ఈయనచో తల పగలగొట్టుకుందును అన్నాడు. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాడు. కాని ప్రయోజనం లేదు. అదంతా గమనిస్తున్న బాబా దయతో రామదాసితో ఇట్లు పలికాడు. ఓ రామదాసి, ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనస్సు అపవిత్రంగానే, అస్వాధీనంగానే ఉన్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామాకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని నీకది కంఠాపాఠముగా వచ్చును కదా, కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని, అందుకే దానిని అతనికిచ్చాను. బాబా పలుకులెంత మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగా ఉన్నవో కదా, వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించాడు. దానికి బదులు పంచరత్నగీత అనే గ్రంథాన్ని శ్యామ వద్ద తీసుకుంటానన్నాడు. శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేల 10 పుస్తకములు తీసుకో అన్నాడు. బాబా ఈ విధంగా వారి తగును తీర్చాడు. ఇందు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, రామదాసి పంచరత్నగీత ఎలా కోరెను? అతడు తనలో ఉన్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎందుకు జగడమాడాడు? మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకోలేము. ఈ కథను ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యత, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకి తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగుజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథాన్ని క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాడు. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాలుగా ఉండేవాడు. బ్రహ్మ విద్య అధ్యయనము చేయి వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఉన్నది. ఒకనాడు బాపూసాహెబ్ జోగుకు ఒక పార్సిల్ వచ్చింది. అందులో తిలక్ రాసిన గీతారహస్యమున్నది. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు ఆ పుస్తకము క్రింద పడింది. అదేమిటని బాబా అడిగారు. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకాన్ని ఉంచారు. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి 1 రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకాన్ని జోగుకు అందించాడు. దీనిని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించారు. కాపర్డే దంపతుల వృత్తాంతంతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో కలిసి షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడారు, వాదించారు. కాని ముగ్గురు మాత్రమే నిశ్శబ్దంగా కూర్చునేవారు. వారే కాపర్డే, నోల్కర్, బూటీలు. వారు వినయ విధేయత, నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజంగా మానవుడెంత చదివినవాడైనను, వేద పారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 నెలలున్నాడు. ఇతని భార్య 7 నెలలున్నది. ఇద్దరును సిరిడీలో ఉండుడుచే సంతోషించారు. కాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించేది. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తయారు చేసేది. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేసేది. ఆమె యొక్క నిలకడను, నిచ్చల భక్తిని ఇతరులందరికీ తెలియజేయాలని తలచారు బాబా. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెల్లో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చింది. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుని ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తినడం ప్రారంభించాడు. శ్యామ ఆశ్చర్యపోయి ఇట్లడిగాడు, బాబా ఎందుకీ పక్షపాతము? మేము తెచ్చిన ప్రసాదాల పళ్ళాలు మాత్రము స్వీకరించవు. ఇప్పుడు ఈమె తెచ్చిన ప్రసాద పళ్ళెం మాత్రం దగ్గర కీడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము, ఇది మాకు సమస్యగా ఉన్నది అని అడగగా బాబా ఇట్లు బోధించారు. ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవుగా ఉన్నది. అది బాగా పాలిచ్చేది. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించింది. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూశాను. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకోనివ్వు అంటూ బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశారు. నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చున్నారు. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించింది. బాబా కాళ్ళు పట్టసాగింది. బాబా ఆమెతో మాట్లాడసాగాడు. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించాడు. గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకునుట చూసి శ్యామా ఇటులన్నాడు, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగులు వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అనే మంత్రమును ఎల్లప్పుడూ జపించు అనుచు ఇట్లన్నారు, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతిస్తుంది, నీకు మేలు కలుగుతుంది. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపిస్తుంది, కానీ అది అట్లు కాదు. అదే శక్తిపాతము, అనగా గురువు శిష్యులకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడ్డాయి. ఈ విషయము గురువునకు శిష్యునికి గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరి మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించేవాడు. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విజయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కారు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టిస్తాడు, పిమ్మట చావు జీవితాన్ని వెంబడిస్తుంది. కాని సద్గురువు చావు పుట్టుకులను రెండింటినీ దాటిస్తారు. కాబట్టి వారికంటే దయార్ధ హృదయులు లేరు.